సంపాతి జటాయువు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. అందులో సంపాతికి రెక్కలు కాలిపోయి చాలా కాలం భూమి మీద పడిపోయాడు. జటాయువు అనేవాడు రాముడి భార్య సీతను రక్షించడానికి వెళ్ళి రెక్కలు కోల్పోయి చచ్చిపోయాడు. ఈ సంపాతికి బహురుసుడు శీఘ్రగుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. జటాయువు చాలా కాలం కేకారణ్యంలోనే జీవించాడు. ఆ కేకారణ్యంలోనే ఆయనకి కర్ణికారుడు, విశ్రుతుడు, శీఘ్రగామి, సారసుడు, రజ్జుపాలుడు అనే కొడుకులు పుట్టారు. ఈ పక్షులకి మళ్ళీ అనంతంగా పుత్రపౌత్రాదులు పుట్టారు. క్రమక్రమంగా మా వంశంలో జటాయు అనేవాడు ఉన్నాడు, సీతను రక్షించాడని కూడా తెలియదు. మన వంశంలో పూర్వులు ఎవరున్నారో ఎవరు తెలుసు ఏమిటి? మహా అయితే తన తండ్రి తాత ఆయనకి మించి తెలియట్లే. క్రమంగా కొంతమందికి తండ్రే తెలియదు. వాళ్ళ నాన్న అంత గొప్పవాడు, ఘంటసాల ఆఖరి కూతురుంది, మా నాన్న ఎంత గొప్పవాడు నాకే తెలియదు అంది. ఎంచేతంటే వాళ్ళ నాన్న చచ్చిపోయేటప్పుడు చిన్నపిల్లట 5-6 ఏళ్ళు ఉంటాయి, ఏం తెలుసు పిల్ల తల్లి తండ్రి గురించి? కర్మయోగం అంటారు. ఇలాగా అనంతంగా సాగింది. ఇంకా సురసకి 1000 సర్పాలు 1000 పడగలు ఉన్న సర్పాలు పుట్టాయని చెప్పాం. కద్రువకి మొత్తం 1000 మంది పుట్టారు. అందులో 26 ప్రసిద్ధులు. వాళ్ళెవరెవరు? శేషుడు, వాసుకి, కర్కోటుడు, శంఖుడు, ఐరావతుడు, కంబళుడు, ధనంజయుడు, మహానీలుడు, పద్ముడు, అవతరుడు, తక్షకుడు, ఏలాపుత్రుడు, మహాపుత్ముడు, ధృతరాష్ట్రుడు, వలాహకుడు, శంఖపాలుడు, మహాశంఖుడు, పుష్పదంష్టుడు. ఇంతమంది కొడుకులు పేర్లు అసలు తల్లి ఎప్పుడు గుర్తుపెట్టుకుందో, మనం ఇన్ని పురాణాలు చెప్పుకుంటున్నాం. కొడుక కొండలనాయుడు ఒక్క కొడుకుని పిలిచేసరికి తలప్రాణం తోక్కొస్తుంది. ఈ 1000 మందిలో 26 గుర్తుపెట్టుకుని మిగతా వాళ్ళని మర్చిపోయి ఉంటుంది ఆవిడ. అందుకనే కొడుకు అని పిలిస్తే ఓడోడు వచ్చేవాడేమో మరి, లేకపోతే ఆ రోజుల్లో వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండేది. అంతమంది సంతానాన్ని కని పోషించిన తల్లులకి నమస్కారం. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులంటేనే మనం హడిలిపోయాం. ఈ 101 మంది పిల్లల్ని, 100 మంది కొడుకుల్ని, ఒక కూతుర్ని ఆపై మళ్ళీ ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. అలా ఆఖరివాడు యూత్సుడు. ఇంతమంది పిల్లల్ని పేర్లు గుర్తుపెట్టుకుని, నాయన నీ పేరేమిటి అని అడగకుండా వాడిని పేరు పెట్టి పిలిచారు. వాళ్ళకి జ్ఞాపక శక్తులు ఎక్కువ ఉండేవి అనమాట ఆ రోజుల్లో. చక్కగా సరే, అదొక అదృష్టం అనుకోండి. ఈ అందరూ కూడా మహావీరాది వీరులే. వీళ్లలో ఎక్కువ మంది జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో డామ్ అన్నారట. ఇంకా క్రోధవశ అని మరొక ఆవిడ కూడా పెళ్లి చేసుకున్నాడని చెప్పుకున్నాం కదా మనం. ఆయనకి అపరిమిత సంఖ్య కలిగిన రాక్షసులు పుట్టారు. వారిలో 100,000 మంది సంతానాన్ని అలా పెరిగిపోయిన వాళ్ళని భీముడు చంపేశాట అరణ్యంలో ఉన్నప్పుడు. భీముడి కాలానికి జనం పెరిగి పెరిగిపోయి ఒకడున్నాడు వాడికి 5 సంతానం, మళ్ళీ వాడికి 10 మంది, ఇలా పెరుగుకుంటూ 100,000 మంది అయ్యారు. ఈ 100,000 మంది అడవిలో ఉండి మనలాంటి వాళ్ళని వెడితే నోట్లో వేసుకుని మన వాడు శ్రీనివాస్ ప్రసాదం పంచి పెడుతూ ఉంటే మనం నవ్వులుకుంటూ పోయినట్టుగా నవ్వులుకుపోయేవారట జనాల్ని. ఆ రోజుల్లో మనం పుట్టకపోవడం వల్ల ఈ ప్రసాదం తినే యోగానికి నోచుకున్నాం. ఆ దుర్మార్గులు అలా జనాలను తినేస్తూ ఉంటే భీముడికి మండి అడవిలో ఉన్నప్పుడు కనిపించిన వాడిని కనిపించినప్పుడు రొమ్ము విరగొట్టి పటక్ పటక్ అని విరగొట్టేసి వెంట వీపు మీద 2 కాళ్ళు ఇలా మోకాలు పెట్టి తొక్కిపెట్టి ఆ మోకాలు 2 చేతులు వెనక్కి విరిచి పటక్ అని అప్పడం విరిచినట్టు విరిచి చంపాడన్నారు భీముడి గురించి చెప్పారు భారతంలో. అలా 100,000 మంది రాక్షసుల్ని చంపేట శిక్షించేట భీమసేనుడు. ఆ తర్వాత సురభి అని పేరు కలిగిన కశ్యప పత్ని మరొక ఆవిడ ఉంది. ఆవిడ పిల్లలే ఆవులు, గేదెలు కూడా. వీళ్ళంతా కూడా సురభి యొక్క సంతానం అనమాట. ఓహో గోవులు, ఓహో గేదెలు. ఆ రోజుల్లో ఆవిడ దగ్గరికి వెడితే మనకి దానం ఇచ్చేది. ఇప్పుడు ఆ దానం ఇచ్చేవాళ్ళు లేరు. దానం ఇచ్చినా పోషించడానికి వీడికి పొలం ఇవ్వాలి, పొలం ఉంటే వాళ్ళు రైతులు కావాలి, ఇవన్నీ పెద్ద గొడవ. సరే, ఆవిడ ఆ రోజుల్లో 1000 మందిని కన్నది. తర్వాత ముని అని ఆవిడ్ని మరొక ఆవిడ పెళ్లి చేసుకున్నాడని కూడా చెప్పుకున్నాం కశ్యపుడు. ఆవిడకి అప్సరసులు పుట్టారు, మహామునులు పుట్టారు. ఆపై నెక్స్ట్ భార్య అరిష్ట, ఆవిడకి కిన్నరులు, గంధర్వులు పుట్టుకొచ్చారు. అంటే అందరూ కిన్నరులు, గంధర్వులు, మానవులు, అందరం మనం కశ్యప ప్రజాపతి సంతానం. వంశప అనే టైం మనందరి ఆరిజన్ ఆయన కశ్యపుడు అనమాట. క్రమక్రమంగా మారిపోయాయి. ఆ వంశంలో మళ్ళీ వేరే ఋషులు పుట్టడం వల్ల గోత్రాలు మారాయి. కానీ ప్రారంభంలో అందరూ కాశ్యపసగోత్రులే. అంచేత కాశ్యపసగోత్రులు ఎవరు ఉంటే మేసం పిలేసుకుని వేటిలే, ఓహే అందరూ మాదే మొదటి గోత్రం, ఓహో అని తక్కిన వాళ్ళు మాత్రం వెర్రి మొహం వేసుకుని ఇలా చూద్దాం. ఇరా అని మరొక ఆవిడ కూడా పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఆయన. ఆమెకి గడ్డి పరకలు పుట్టాయి, తర్వాత చెట్లు పుట్టాయి, లతలు అల్లుకునేటటువంటి పాదులు పుట్టాయి, గుల్మములు పొదలు పెరిగాయి. ఇవన్నీ కూడా ఇరాదేవి యొక్క సంతానం. నెక్స్ట్ భార్య విశ్వ, ఆమెకి యక్షులు రాక్షసులు పుట్టారు. ఈ విధంగా కశ్యపుడికి 14 మంది భార్యలు, ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క జాతి పుట్టుకొచ్చి నూర్లు వేలు లక్షలు కోట్ల కొలది సంతానం అలా 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 తామర సంతతలా పెరిగిపోయింది. ఇలా పెరిగిన సంతానం అంతా ఒకేసారి ఎప్పుడో ఒకప్పుడు సునామీలు వచ్చి కొట్టుకుపోతూ ఉండేవారట. పుట్టడం చావడం, ఆయన కష్టపడి ఎన్నో ఏళ్ల తరబడి యుగాల తరబడి పెంచుకొచ్చిన సంతానం అంతా సముద్రుడు గారు డాములు లాగేస్తాడు. పకోడీలు వేయడానికి 4 గంటలు పడుతుంది. శనగపిండి నానబెట్టాలి, ఉల్లిపాయ వెయ్యాలి, మిరపకాయలు వెయ్యాలి, నూనె మరగబెట్టాలి, తర్వాత కష్టపడి పకోడీ వెయ్యాలి. వేయడం తేలిక, తినడమెంతసేపు పకోడీలు వేసి మన వాడిని ప్రసాదం పెట్టమనండి. ఆ రోజు జనం ఎంతమంది వస్తారు, రోజు ఏదో పులిహారను దరిహారను లేకపోతే అది వేస్తున్నాడు. అబ్బాయి ఓసారి పకోడీ ఓసారి మైసూర్ బజ్జీ కూడా వేసి పెట్టేవరకు నీ ధర్మమాని. ఇంకా ఈ కళ్యాణ మండపంలో ఈ ప్రసాదం భక్తుల్ని పట్టుకోవడానికి ఒక్కడు దొరకడు. అంచేత వేయడం చేలిక, తినడానికి జనం తయారు. ఇప్పుడు ఏంటంటే కేవలం భక్తులు వస్తున్నారన్నమాట, అది రహస్యం. సరే మొత్తం మీద ఇంతకు ఎందుకు చెబుతున్నానంటే సంతానం జనం పెరగడానికి చాలా కాలం పెరిగింది పట్టింది. ఆ తర్వాత ప్రపంచ ప్రళయ కాలంలో ఒకేసారి కొట్టుకుపోతూ ఉండేవారట. ఇదంతా సారోచిషమన్వంతరములోని సృష్టి క్రమం. అనంతరం దితికి కశ్యపుడి వల్ల 49 మంది మరుత్తులు అని పేరు కలిగిన కుమారులు కలిగారు. దితి అంటే రెండో భార్య చెప్పాం కదా, రాక్షస మాత అటువంటి దితి. వాళ్ళు దేవలోకానికి వెళ్ళిపోయారు. చిత్రం ఏంటంటే అదితి కొడుకులే దేవతలు, దితి కొడుకులు రాక్షసులు. కానీ దితికి అనుకోకుండా ఒకసారి 49 మంది కొడుకులు పుట్టి వాళ్ళు కూడా దేవతలై దేవలోకంలో ఇంద్రుడికి స్నేహితులై మారిపోయారు. అనగానే ఋషులు నైమిషారణ్యంలో సౌనకాదులు సూతుణ్ణి అడిగారట, ఏమయ్యా దితే పుత్రాః కథంజాత మరుతో దేవవల్లభాః దేవైర్జగ్ముశ్చ సాపత్న్యాః కస్మాత్ సఖ్యమనుత్తమం. దితి కొడుకులకి అదితి కొడుకులకి ఒక క్షణం పడి చావదు. త్వంసుంఠ అంటే త్వంసుంఠాన్ని కొట్టుకు తెచ్చిపోతారు. అనుక్షణం ఘోర యుద్ధం సాగుతుంది. ఎక్కడైనా రాక్షసులకి దేవతలకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గం ఉంటుంది. అటువంటిది దితి కొడుకులేమిటి, దేవలోకంలో దేవతలవ్వడమేమిటి, లేడిని చూసి తినకుండా విడిచిపెట్టే పులి సింహం ఉంటాయా, పాముని చూస్తే చీల్చి చెండాడని ముంగిస కాని నెమలి కాని ఉంటాయా, గరుత్మంతుడిని చూచి వణికి పారిపోని పాములుంటాయా, అసంభవం కదా అని అడగ్గా ఇదే ప్రశ్నని మీరు నన్నడిగినట్టే శ్రీ మహావిష్ణువుని మత్స్యావతారాన్ని మనువు కూడా అడిగాడు నాయనలారా. ఆ మనువుకి మత్స్యావతారం ఏం చెప్పిందో అదే మీకు చెబుతున్నానని సూత మహర్షి వాళ్ళకి చెప్పాడు. మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామివారిని మనువు ఇదే ప్రశ్న అడిగాడట. సపత్నులు పరస్పర వైరంతో ఉండేవాళ్ళు, శత్రువులు. అటువంటిది దేవతలకి ఈ దితిపుత్రులకి స్నేహం ఎలా కుదిరింది? ఇంద్రుడు చూస్తూ చూస్తూ దితి కుమారుల్ని ఎందుకని తన దేవతల యొక్క కొలువు కూటములో చేర్చుకున్నాడు అనగా సూతుడు వారికి సౌనకాదులకి శ్రీ మహావిష్ణువు మనువుకి చెప్పినట్టుగా చెబుతున్నటువంటి ఆ కట్నం ఇలా ఉన్నది. అప్పుడప్పుడు తెలుసో తెలియకో దైవ సంకల్పం వల్ల శత్రువుల్ని కూడా తమ పక్షంలో పెట్టుకుంటూ ఉంటారు. అవతల వాడి మీద ఇష్టం లేకపోయినా ప్రతిభకి తప్పనిసరి అన్నమాట, ఒక్కొక్కప్పుడు తప్పదంతేది. నిజానికి అందరినీ దౌర్భాగ్యుల్నే చేర్చుకునేవాళ్ళు కూడా అప్పుడప్పుడు చూడండి, కొంతకాలం తమ సంస్థానంలో ఒక గొప్ప పండితుడు కొంతకాలం ఉద్యోగం చేయనిస్తారు. ఎందుకని ఆ పండితుడు దిక్కులేక. అలాగే ఇంద్రుడంతటి వాడు రాక్షసులతో ద్వేషముండి కూడా ఈ రాక్షస మాత యొక్క కుమారుల్ని తన దగ్గర కొంతకాలం తాత్కాలికంగా అట్టే పెట్టుకోవడానికి ఒక కారణం ఉన్నది చెబుతున్నారు. పూర్వం దేవతలకి రాక్షసులకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు. హరినారాయణ 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 అని కొలువవలే హరినారాయణ అని కొలువవలే హరినారాయణ 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 అని కొలువవలే అసురమాయచే ఆవరించిన అసురమాయచే ఆవరించిన అసురమాయచే ఆవరించిన అమరలోకము అమరలోకము కాపాడవలే అమరలోకము కాపాడవలే హరినారాయణ 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 భక్తితో హరిని ప్రార్థిస్తే హరి ప్రత్యక్షమయ్యాడు. శారంగమనే కోదండం ధరించి పుంఖాను పుంఖ సైంధవ రింఖ సంఘాత జాత రేణుగ్రతమో తమస్సంఛిన్నమైనటువంటి ఆ యుద్ధభూమిలో బాణాలు విడిచిపెట్టి రాక్షసుల్ని వేల మందిని సర్వనాశనం చేశాడు. రాక్షసులు చచ్చారు, దేవతలకి విజయం చేకూరింది. ఇదంతా శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహం వల్ల సంభవించింది. తన కొడుకులు మనుమలు మునిమనుములు అందరూ మరణించారని తెలుసుకున్న దితికి పరమ దుఃఖం కలిగిందట. శోకంతో గుండెలు బాదుకుంది, పుత్ర పుత్ర అనుకున్నది, సంచిన్న హారాళితో ఏడ్చిందట. పాపం మెడలో గొలుసులన్నీ అల్లుకుపోయాయట, కళ్ళమట నీళ్ళు వచ్చేసాయట. ఎంతమంది కుమారులు, ఆ కొడుకుల కొడుకులు, ఆ కొడుకుల కొడుకులు కేవలం అమరులతో విరోధం వల్ల మరణించారు. దేవతలు తమ పరాక్రమంతో చంపితే నాకే బాధ రాదు, కానీ తాము యుద్ధం చేయలేక విష్ణువుని ఆశ్రయించి ఇంకొక బలవంతుణ్ణి తెచ్చుకొచ్చి తద్వారా నా వంశాన్ని నాశనం చేశారు, ప్రతీకారం చెయ్యాలి, అది ఆవిడికి బాధ కలిగిందనమాట. అందుకని దుఃఖించేసి దుఃఖించి తన భర్త దగ్గరకు వచ్చి కాళ్ళు పుచ్చుకుందట. భర్త అన్నాడు, నేనేం చేస్తాను, నీ కొడుకులు పాపపు లక్షణం కలిగిన వాళ్ళు అని. చివరికి భర్త దగ్గర కూడా ఊరట లభించకపోవడం వల్ల అక్కడ నుంచి బయలుదేరిందట. బయలుదేరి ఏం జరిగిందట, శమంత పంచకే తీర్థే సరస్వత్యాస్తటే శుభే. కురుక్షేత్రం దగ్గర శమంత పంచకము అని ఉంది, ఇప్పుడు అది హర్యానాలో ఉందన్నమాట. మీరు కురుక్షేత్రం నాతో వచ్చిన వాళ్ళు చాలామంది స్నానం చేశారు కదా, మీరు ఎరుగుదురు. ఆ కురుక్షేత్రంలో శమంత పంచకం దగ్గర సరస్వతి ప్రవహిస్తోంది. సరస్వతిదేవి చిన్న నదిగా పాయిగాను ఉంటుంది, తర్వాత ఒక కొండల్లో కూడాను ఉన్నది. అటువంటి శమంత పంచ తీర్థం దగ్గర సరస్వతీ నది తీరంలో ఆ భక్తి శ్రద్ధలతో భర్తని కూడా మనస్సులో తలుచుకుంటూ తపస్సు చేసింది, భయంకరమైన తపస్సు చేసింది దితి. ఋషులు అందరూ పూర్వం ఏ ఉత్తమ వ్రత నియమాలు పరిపాలించారో అటువంటి నియమాలు పరిపాలించింది. తిండి విడిచిపెట్టింది, తెప్ప విడిచిపెట్టింది, ఆకలి దప్పుల్ని జయించింది, కఠోర దీక్షతో తపస్సు చేసింది. ఆ వ్రతానికి కృత్రిము చాంద్రాయణం, కృత్రిము అంటే శరీరాన్ని కృశింపజేసుకోవటం, ఇంకా అక్కడ తిండి లేదు. అప్పుడప్పుడు చాంద్రాయణ వ్రతం, చాంద్రాయణ వ్రతం అంటే చంద్రుడి యొక్క అయనము నడకని బట్టి వ్రతం చేయడం. చంద్రుడు పాడ్యము నాడు కనపడ్డు, విధి నాడు సన్నగా కనపడతాడు, క్రమంగా తుది తదీ నాడు పెరుగుతాడు, చవితి నాడు పెరుగుతాడు, శుక్లపక్షంలో అలా పెరిగి పూర్ణిమ నాడు నిండు చంద్రుడు అవుతాడు, మళ్ళీ మర్నాటి నుంచి తగ్గుతాడు, అమావాస్య నాడు అసలు కనపడ్డు. ఈ విధంగా రాను శుక్లపక్షంలో పెరిగి కృష్ణపక్షంలో తరుగుతాడు. శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఒక ముద్ద, విధి నాడు రెండు ముద్దలు, తదీ నాడు మూడు ముద్దలు, చవితి నాడు నాలుగు ముద్దలు, పంచమి నాడు ఐదు ముద్దలు, షష్ఠి నాడు ఆరు ముద్దలు, సప్తమి నాడు ఏడు ముద్దలు, అష్టమి నాడు ఎనిమిది ముద్దలు, నవమి నాడు తొమ్మిది ముద్దలు, దశమి నాడు పది, ఏకాదశి నాడు పదకొండు, ద్వాదశి నాడు పన్నెండు, త్రయోదశి నాడు పదమూడు, చతుర్దశి నాడు పద్నాలుగు, పూర్ణిమ నాడు 15 ముద్దలు తింటారు. అక్కడి నుంచి మళ్ళీ మర్నాడు 15 నుంచి తగ్గాలి, 14, 13, 12, 11, 10 ఇలా తగ్గి అమావాస్య నాడు నిల్ ఫుడ్, నో ఫుడ్ అన్నమాట. ఇలా వ్రతం ప్రకారం భోజనం చేస్తే చాంద్రాయణ వ్రతం. అయితే ఇదేదో బాగానే ఉంది, మేము చాంద్రాయణం చేస్తామని పూర్ణిమ నాడు 15 ముద్దలు కాబట్టి పర్వాలేదు అనుకోండి, 15 ముద్దలు హాయిగా తినచ్చు. 14 అన్నారు కదా అని కాస్త పర్వాలేదు. పాడ్యమి నాడు 1 ముద్ద ఏదైనా ఉన్నారు కదా అని, 1 ముద్ద అంటే ఎంత ముద్ద చేసుకోవచ్చా, ఎంత ముద్దలు చేసుకుని శుభ్రంగా చలివిడి ముద్ద చేసి పెట్టుకుందో కాబట్టి. అలాగే నాగుల చవితనాడు చలివిడిని చిమ్మిలి తినచ్చని చెప్పా, ఎంత చిమ్మిలి ముద్దను, ఎంత చిమ్మిలి ముద్ద అంటే ఏకంగా నా 2 చేతులు చాస్తే పట్టుకునేంత అనమాట. గణపతి బొజ్జంత చిమ్మిలి ముద్దను, ఇంకో గణపతి బొజ్జంత చలివిడి చేసుకు తింటే విరోచన ఏర్పట్టుకు నానా గందరగోళం అవుతుంది. అంటే ఆవిడకి డైజెస్ట్ పవర్ ఉంది అక్కడ, అంత ముద్దలు కాదు అక్కడ. చాంద్రాయణ వ్రతం అంటే నెమలి కన్నుగుడ్డు ఎంత ఉంటుంది అంత ముద్ద తినమని. నెమలి కన్నుగుడ్డు చాలా చిన్నదండో, నెమలి కన్ను అంటే శరీరం ఎంత పొడుగున్నా దాని గుడ్డు బుల్లిది, కోడి కళ్ళోటి నెమలి కళ్ళోటిని తింటుంటాయి బుల్లి బుల్లివి, అంతంత ముద్దలు తినాలి. అంచేత పూర్ణిమ నాడు 15 ముద్దలు అంటే బుల్లి బుల్లి ఆ ముద్దలు 15 తినమని అర్థం. ఐశ్వర్య మధ్యాహ్నం వ్రతాలు చెప్పేటప్పుడు వెంటనే ఇక్కడ అసలు రహస్యం కూడా చెబుతాం, లేకపోతే నుంచి తొందరపడిపోయి చాంద్రాయణ వ్రతం అనుకుని బయలుదేరి వెళ్ళావు మాడిపోతారు. అలా మాడిపోయింది. ఇంతలో ఆవిడకి హఠాత్తుగా 100 ఏళ్ళు తపస్సు అలా పూర్తయిందట. యావత్ వర్షశతం సాగ్రం జ్వర శోక భయాకుల, 100 ఏళ్ళు గడిచాక హఠాత్తుగా ఆవిడకి జ్వరం పట్టుకుందిట. వెర్రి ఉపవాసాలు చేస్తే జ్వరాలు పట్టుకుంటాయండో, నా శిష్యురాళ్ళలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వెర్రాళ్ళు. ఓ ఎందుకు చేస్తారో ఉపవాసానికి కూడా అర్థం లేదు, అడ్డదిట్టాలుగా చేస్తే జ్వరాలు పట్టుకుంటాయి అది దోషం అని చెప్పారు. ఈవిడికి కూడా దోషం, జ్వరం పట్టుకుందట, శోకం పట్టుకుందట. అలా జ్వర శోకం పట్టుకుని ఏడ్చి దుఃఖిస్తూ శరీరం అంతా ఒక రకమైన మాడిపోయి చిక్కిపోయి అప్పుడు కదలలేక నీరసం వచ్చి అటుగా విడుతున్న వశిష్ఠ మహర్షిని చూచింది. విశిష్ఠుడైన వశిష్ఠుణ్ణి చూచి పాదాల మీద పడిపోయింది. హే ప్రభో వశిష్ఠ మహర్షి, 100 ఏళ్ళు తపస్సు చేసే దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు కానీ నా శరీరం ఎగిరిపోయింది దెయ్యంలాగా, అలా అయిపోయాను బాబోయ్, ఒళ్ళంతా జ్వరం పట్టుకుంది, దీనికి మంది ఏమిటి, నన్ను రక్షించండి అందిట. వశిష్ఠుడు మొదలైన మహర్షులంతా అటు విడుతున్న వాళ్ళు అన్నారట, వెర్రిదానా నువ్వు తిక్క తిక్క తపస్సు చేసావు, దానికి నీ భర్త అనుజ్ఞ కూడా తీసుకోలేదు, వచ్చాక నీ మొగుడి మీద భక్తి ఉంది నీకు సందేహం కాదనండల్లా, గురువును ఆశ్రయించి ఎలా చెబితే అలా నడుచుకోవాలి, సొంత పెత్తనంతా వ్రతాలు చేయకూడదు. కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా వ్రతాలు చేయడాలు పురాణాలు నేర్చుకుంటే ఇలాగే ఉంటాయి. రేడియోలో వస్తున్న దాన్ని బట్టి వంట చేయడం మొదలెట్టింది ఒక ఆవిడ. అందులో 4 మిరపకాయలు అనగానే ఆవిడకి 4 మిరపకాయలు తెలియదు, ఇంతంత దెబ్బకాయలు ఎంత మిరపకాయలు వేసింది, మరి ఉప్పు తగినంత అంటే తగినంత అంటే 4 మిరపకాయలు తగినంత వరకు ఇంత వేసింది ఉప్పు అనమాట. అంచేత అదే అందున ఒకే రేడియోలో 2 ఛానల్స్ ఒకేసారి వచ్చేటి ఒకసారి తమాషా చెబుతారనమాట, ఓ పక్కన ఆసరాలు మరో పక్కన వంట ప్రసారం అవుతోంది, ఇది అది కలగాపులకంగా వస్తున్నాయి అనమాట. పచ్చిమిరపకాయలు కోసి ఆ చేత్తో అంటూ ఉండగా పక్కన 2వ దాంట్లో ఛానల్ నుంచి అనమాట ఆసరాలు ముక్కు మూసుకోవాలను అని, పచ్చిమిరపకాయలు కోసిన చేత్తో ముక్కు మూసుకుంటే మండి చేస్తాం, పచ్చిమిరపకాయలని ఇప్పుడు రంగరించి మూకుట్లో వేసి ఆ మూకుడు పొయ్యి మీద పెట్టాలి, దాని మీద పద్మాసనం వేసి కూర్చోవాలి అని పక్కన చూస్తుంది. అంచేత రేడియోలో చూసి వంటకాలు నేర్చుకున్నారా కొంపకొల్లేరు వద్దా, మూకుళ్ళో పద్మాసనం వేసి కూర్చుంటే నా భక్తుల్లో ఒకటి తగ్గిపోతారు ఉపన్యాసం వినడానికి, మళ్ళీ కూర్చోడానికి ఇక్కడ సీట్లు ఉండవు. అంచేత చక్కగా గురువుగారి ద్వారా తెలుసుకుని ఉపవాసాలు వ్రతాలు చేయాలి, నోటికి వచ్చినట్టు చేయకూడదు. అందుకే చక్కగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సరోజిని గారు వాళ్ళు వ్రతం చేసేటప్పుడు ద్వాదశి మొత్తం అన్ని తిథులకి వ్రతాలు ఉన్నాయి, పాడ్యమికి విధియకి తదియకి చవితికి అన్ని వ్రతాలు ఉన్నాయి. నేను ఆ పాంప్లెట్లో శుభ్రంగా ఏ వ్రతానికి ఏం చేయాలి రాసిస్తే ఆ ప్రకారమే చేస్తారు వాళ్ళు, ఆ ప్రకారం నడుచుకుంటే వ్రతం అవుతుంది. గురూపదేశం లేకుండా నోటికి వచ్చినట్టు వ్రతం చేస్తే మాత్రం డేంజరు. నువ్వేమో ఏ మంత్రం తంత్రం లేకుండా నీ భర్తను ఆశ్రయించకుండా గురువుని ఆశ్రయించకుండా వ్రతం చేసి జ్వరం తెచ్చుకున్నావు వెర్రిదానా, ఇప్పుడు మేము నీకు ఒక గొప్ప వ్రతాన్ని ఉపదేశిస్తున్నాం, ఆ వ్రతం పేరు మదన ద్వాదశి వ్రతం, ఓ తల్లి ఆ వ్రతాన్ని అనుసరించు అనగానే వెంటనే ఈ ఋషులు అడిగారు, ఏమిటా వ్రతం, వశిష్ఠుడు మదన ద్వాదశి వ్రతాన్ని ఆ తిథికి ఎలా చెప్పాడు, తిథి దాన్ని ఎలా విన్నది, ఆ వ్రతం మాకు కూడా చెప్పరాదా, మేము కూడా లోకంలో వ్యాపింపజేస్తాం, దానివల్ల లోకంలో కూడా ప్రజలు ఎంతోమంది తరిస్తారు కదా అనగాని ఆయన ఇలా చెప్పాట. సూత మహర్షి సౌనకాదులకి, దీనినే విష్ణుమూర్తి ఏమో మనువుకి చెప్పాడు, ఈ వశిష్ఠాదులు ఎవరికి చెప్పారు, మన తితికి చెప్పారు. ఏమిటిది? అది చాలా గొప్ప వ్రతం. సుతానేకోన పంచాశద్యేనలేఖే పునర్తితి, తితి నీకు దీనివల్ల 49 మంది కొడుకులు పుడతారు. అత్యద్భుతమైనటువంటి దివ్యమైన వ్రతాన్ని ఉపదేశిస్తున్నా విను. చైత్రే మాసే సితే పక్షే ద్వాదశ్యాం నియతవు వ్రత. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో మొదలెట్టాలి. మంచి సంతానం పుట్టాలనుకున్న వాళ్ళు, పిల్లలు లేరనుకున్న వాళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా కావాలంటే ఈ వ్రతాన్ని ఇంత నిష్టగా చేస్తే పిల్లలు పుడతారని చెప్పారు. ఇంకేమిటి చెప్పండి? చైత్రమాసంలో శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు పొద్దున్నే లేచి వ్రత నియమములను పాటిస్తామని శపథం చెయ్యాలి. చిల్లులు లేని ఒక కుండని, కొత్త కుండని కొనాలట. ఆ కుండకి చిల్లు గిల్లు ఉండకూడదు. ఎలా తెలుస్తుంది మనకి? కుండలో రాత్రి నీళ్లు పోసి ఉంచితే పొద్దున్నకి అందులోంచి నీళ్లు కారుతున్నాయో లేదో తెలుస్తుంది. అప్పుడు ఆ కుండ మంచిదని తెలుస్తుంది. అప్పటికప్పుడు ఇబ్బంది కాబట్టి 4-5 కుండలు ముందే కొని నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఏ కుండ చిల్లు లేదో ఆ కుండను తీసుకోవాలి. ఆ కుండకి తెల్ల రంగు పుయ్యాలి, వెల్ల వెయ్యాలన్నమాట. ఆ తర్వాత కుండను శుభ్రంగా పొడిగా తుడిచి దాని నిండా బియ్యం పుయ్యాలి. ఒక్క తడి పెసర కూడా ఉండకూడదు. తడి ఉంటే బియ్యం గడ్డగడతా, అది డేంజర్. అందుకని తెల్లని బియ్యంతో నింపాలి. తెల్ల బియ్యం అని ఎందుకన్నాడంటే ధాన్యంతో నింపుతారేమో అనే ఉద్దేశంతో చెప్పాడు ఆయన. దాని మీద రాగి పళ్ళెం, కొత్తది వెడల్పోయిన పళ్ళెం పెట్టాలి. ఆ రాగి పళ్ళెని మీద తెల్లని గంధం పుయ్యాలి. దాని మీద తెల్లని వస్త్రాల జత పెట్టాలి. కట్టుకోవడానికి వీలు అయ్యే వస్త్రాలే పెట్టాలి. అక్కడ ఏదో పురోహితుడి కోసం స్పెషల్గా కొంటారులేండి కొన్ని రకాల వస్త్రాలు, ఆ దిక్కుమాలిన వస్త్రాలు. అది ఇవ్వడం అన్యాయం. అంచేత అలాంటి వస్త్రాలు కాకుండా అర్హములైనటువంటి వస్త్రాలు కప్పాలి. దానిలో నానా విధాలైన ఫలములు, చెరుకు ముక్కలు, తర్వాత పిండి వంటలు, భక్ష్యములు పెట్టాలట. తర్వాత యథాశక్తిగా బంగారం కూడా పెట్టాలి సుస్పష్టంగా. నానాభక్ష్య సమోపేతం సహిరణ్యంతు శక్తిత. పిండి వంటలు పెట్టాక పైన బంగారం, బంగారాన్ని ఏ రూపుగానూ మార్చకూడదు, డైరెక్ట్ ముద్ద బంగారమే. ఆ బంగారం కొట్టిస్తాడు ముక్క, ఆ ముక్కను పెట్టేయటమే. ఎలాగ? శక్తిత, నీ శక్తిని బట్టి. శక్తి లేకుండా ఎక్కువ ఎగరకూడదు. అనవసరంగా కొంతమంది శక్తి లేకుండా ఎక్కువ చేపెడతారు. శక్తిని మించి దానం చేయకూడదు. శక్తి ఉండి దానం చేయకపోతే దోషం. తామ్రపాత్రం గుణోపేతం తస్యోపరినివేశయేత్. ఆపై నడుములో, ఆ తామ్రపాత్రం నడుములో బెల్లం పెట్టాలి. అరటి ఆకులు దాని మీద పరచాలి. అప్పుడు దాని మీదక మన్మధుడిని, శక్తి రూపమైన దేవతల్ని, రతీదేవిని విష్ణునామాలతో ఆహ్వానించాలి. ఆ మన్మథ స్వరూపుడైన విష్ణువుని గంధం, దీపం, ధూపం, నైవేద్యం వీటితో పూజించాలి. వీటితో చేయవలసినటువంటి పూజ అదనమాట అనమాట చెప్పారు. గంధం ధూపంచ దీపంచ నైవేద్యం చైవ కారయేత్. గంధం పుయ్యాలి, ధూపం అంబికా వారి అగరవత్తి వెలిగించాలి, దీపం వెలిగించాలి, ఆపై నైవేద్యం పెట్టాలి. చక్కని పళ్ళు అనమాట, అత్యద్భుతమైన మంచి మంచి పళ్ళు. అలానగానే కృష్ణ కుమార్ గారు అవుతున్నారు, చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు పెట్టవాలండో నైవేద్యం అంటే అక్కడ. తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత తదభావే, ఒకవేళ లేకపోతేను మాకు ఇవన్నీ దొరకవండి, మేము పేదవాళ్ళం అంటే సంభవమైన వాటితో చెయ్యి. పేదవాళ్ళకి ఎక్సెప్షన్ ఎప్పుడూ ఉంది. ఇక్కడ చెప్పేశాడు ఇక్కడ సుస్పష్టంగా, తదభావే తదా కుర్యాత్ కామకేశివయోర్వపు. అభావం ఉన్నప్పుడు అంటే దొరకనప్పుడు ఏం చేయాలి? నీకు ఏది దొరికితే అది చెయ్యి, అప్పుడు మాత్రం ఎక్సెప్షన్స్. కానీ భగవంతుడైన విష్ణువుని మన్మథ రూపంతో ఆవాహన మాత్రం చెయ్యాలి. ప్రతిమని గంధజలంతో స్నానం చేయించాలి. తెల్లని పువ్వులు, అక్షతలతో, నువ్వులతో ఆ కలశాన్ని, ఇప్పుడు ఇందాక చెప్పిన కొండను పూజించాలి. ఇంకా మంత్రములు ఏమిటో చెప్పాడు ఇక్కడ. కామాయ పాదౌ సంపూజ్య జంఘే సౌభాగ్యదాయచ ఊరు స్మరా ఏతి పునర్మన్మథ ఏతి వైకటిం స్వచ్ఛోదరా ఏత్యుదరం బాహూ పంచశరాయ వై హృదయం సర్వభూతాయ అనంగాయేత్యురోహరే ముఖం పద్మముఖాయేతి ప్రసోన ధనుషే భ్రువౌ నమస్సర్వాత్మనే మౌళి మర్చయేది కేశవం. ఇప్పుడు దాన్ని నేను శ్లోకాలు కాబట్టి మీకు పూజా విధానం మంత్రం ఎలాగో చెబుతాను వినండి. ఆ మంత్రాలు కామాయ నమః పాదౌ పూజయామి అని కాళ్ళు పూజించాలి. సౌభాగ్యదాయ నమః జంఘే పూజయామి. స్మరాయ నమః ఊరు పూజయామి. మన్మథాయ నమః కటిం పూజయామి. సచ్చోదరాయ నమః ఉదరం పూజయామి. పంచశరాయ నమః బాహు పూజయామి. సర్వభూతాయ నమః హృదయం పూజయామి. అనంగాయ నమః ఉరః పూజయామి. పద్మముఖాయ నమః ముఖం పూజయామి. ప్రసూన ధనుషే నమః భ్రువౌ పూజయామి. సర్వాత్మనే నమః మౌళిం పూజయామి అని ఈ విధంగా ఈ నామాలతో అంగ పూజ అంటారు. సర్వాణ్యంగాని పూజయామి అని ఆ కామనామాలతో విష్ణువుని పూజించాలి. ఆ రాత్రి దర్భాసనం కానీ చాప కానీ వేసుకుని పడుకోవాలి. పొద్దున్నే లేవాలి. సూర్యోదయానికి ముందు లేవకపోతే ఈ వ్రతమంతా వేస్ట్. పొద్దున్నే లేచాక ఈ కొండ, ఈ చెరుకు ముక్కలు, ఈ పిండి వంటలు, ఈ సువర్ణం, ఈ బియ్యం వీటితో కలిపి మొత్తం ఆకులు పరిచి అరిటాకులు పరిచయంగా వీటితో కలిపి ఓ బ్రాహ్మణోత్తమునికి దానం చెయ్యాలి. ఆ తర్వాత బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్తు అవకాశం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులకు సంతర్పణ ఒక వంట బ్రాహ్మణి పెట్టి వడ్డించి పెట్టించాలి. అలా కుదరినప్పుడు భోజనానికి కావలసిన సామగ్రిని స్వయం పాకాన్ని ఇచ్చేయాలి. భోజయేత్ వాళ్ళకి మాత్రం భోజనానికి ఏర్పాటు చేయాలి. స్వయం చాల వర్తం వ్రత. ఆ తర్వాత యజమానుడు తాను భోంచేయాలి. బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చాకో భోజనం పెట్టాకో ఈ కడవ ఇచ్చేసాక ఏం చేయాలి, తాను తినాలి. ఎలాగా, అలవణ వ్రత, ఉప్పు లేని వంటలు తినాలి ఆ రోజు. ఆ వ్రతం రోజున ఉప్పు ఉండకూడదు అందులో, నో ఉప్పు. ఇది ఆ ఎస్ఎస్ఐ వాళ్ళకి చెబితే ఎంత ఆనందం, ఉప్పు ఓహో వద్దో వద్దు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ మదన ద్వాదశి వ్రతం గురించి చెబితే ఓహో పద్మాగర్ గారు కూడా మనలాగే ఉప్పు లేని వ్రతాల గురించి చెబుతున్నారు, ఓహో అని నా మెళ్ళో దండేయచ్చుగాక. మొత్తం మీద ఉప్పు లేని భోజనం చేయాలట యజమాని గారు. ఆ తర్వాత ఈ అర్థమునిచ్చే మంత్రాన్ని తన భోజనం అయ్యాక సాయంకాలం పూట ఈ పొద్దున్న ఈ కొండ ఇచ్చేసిన బ్రాహ్మణ్ణే పిలిపించి, ఓ బ్రాహ్మణోత్తమ, నేను భోజనం కూడా పూర్తి చేశాను, ఈ వ్రతాచరణం వల్ల కామరూపంలో ఉండే సర్వభృత హృదయాల్లో ఉండే ఆనందరూపుడైన విష్ణువు ప్రీతినందుగాక అని భగవంతుని పేరు చెప్పి దానం చేయాలి. అది శ్లోక రూపంలో చెబుతున్నాను వినండి. ప్రియతాం అత్ర భగవాన్ కామరూపీ జనార్దన. తన భోజనం అయ్యాక ఇదిగో బ్రాహ్మణోత్తమ, మన్మథ రూపంలో ఉండే విష్ణువు ప్రీతి కోసం నీకు దక్షిణ ఇస్తున్నాం అని తాంబూలం తీసుకుని రెండు అరటి పళ్ళు పెట్టి నీకు తోచిన దక్షిణ అందులో పెట్టి దక్షిణాం దద్యాదిదం మంత్రం ఉదయరేతి మంత్రంతో చెప్పాలి. ఆ మంత్రం ఏమిటో మళ్ళీ చెబుతున్నాను. ప్రియతామత్ర భగవాన్ కామరూపీ జనార్దన హృదయే సర్వభూతానాం యహ ఆనందోభిధీయతే అని చెయ్యాలి. ఇలా ఒక ఏడాది పాటు ప్రతి మాసమునందు ఇలాగే ఉపవాసం చేయాలి. ద్వాదశి నాడు చేసి త్రయోదశి నాడు దీనికి ఉద్యాపన అనమాట. ఇందాక చెప్పిన వ్రతం ఇదంతా ద్వాదశి నాడు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉండవలసిందంతా ద్వాదశి నాడే, త్రయోదశి నాడు భోజనం, త్రయోదశి నాడే ఇది దానం చేయటం కూడా. అందుకని మాసి మాసి సమాచరేత్ ఒక సంవత్సరం పాటు ప్రతి మాసం చేయాలి. ఎక్కడి నుంచి మొదలెట్టి, చైత్రమాసం నుంచి మొదలెట్టి చిట్ట చివరి మాసం ఫాల్గుణ మాసం వరకు కూడా. ఉపవాస్య త్రయోదశ్యామర్చేది విష్ణుమభయం. ఈ విధంగానే ద్వాదశి నాడు ఉపవాసం ఉండి త్రయోదశి నాడు ఇదే మంత్రం ప్రకారం విష్ణు సమర్పణం చేయాలి. ద్వాదశ్యాం భూతలేసి యాత్ మళ్ళీ చెబుతున్నాడు. ద్వాదశి నాడు నేల మీదే పడుకోవాలి, చాపేసుకునే పడుకోవాలి. ఇలా సంవత్సరం పూర్తయ్యాక 12 మాసాలు జరిగాక 13వ మాసం శయ్యాదానం అంటే ఒక మంచం కాని, మంచం కుదరని వాడు చాప, ఎప్పుడైనా చాపదానం చేయడం చాలా గొప్పది. చాప మీద ఒక దుప్పటి వేసి కప్పుకోవడానికి పనికొచ్చే పొడుగైన దుప్పటి, దుప్పటి అన్నారు కదా అండి, 10 రూపాయల దుప్పట్లు వస్తూ ఉంటాయండి ఆ దుప్పటే. అలాంటిది కాకుండా అర్హమైన దుప్పటిని ఆఖరిని ఏడాది తర్వాత దానం చెయ్యాలి. అలా దానం చేస్తే అటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది సుమా. ఇది మదన ద్వాదశి వ్రతం అని మదన ద్వాదశి వ్రత విధానాన్ని చెప్పారు. ఆ తక్కిన విశేషం దితి ఎలా ఆచరించింది అవన్నీ ఇంకా చాలా గొప్ప కథ ఇది. ఆ విశేషాలతో మనం రేపటి రోజు
సభాయే చ నమః.
పవిత్ర మత్స్యపురాణ కార్యక్రమం. అందులో దితి తన కుమారులంతా రాక్షసులు దేవతల చేతిలో మరణిస్తూ ఉండడం, శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో దేవతలు ఎప్పటికప్పుడు రాక్షసుల్ని చంపుతూ ఉండడం, దీనితో బాధపడి కఠోర దీక్షతో తపస్సు చేసింది. ఆ తపస్సు వల్ల ఆవిడికి కృశించి ఆ 100 ఏళ్ల తపస్సుతో ఒక తీవ్రమైన జ్వరం పట్టుకుందట ఆవిడ. ఆ జ్వర బాధ బాధితురాలి ఏం చేయాలో తెలియక బాధపడుతున్న సమయంలో వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి ఋషులు అటు వెడుతూ ఉండడం, వారంతా ఆయన కనిపించగానే భక్తితో నమస్కరించి దివ్య సంతానం నాశనరహితమైన సంతానం పొందడానికి మార్గం చెప్పమని అడగ్గా ఆమెకు మదనద్వాదశి వ్రతం చెప్పారు. ఆ వ్రతం ఎలాంటిదో నిన్నటి రోజు చెప్పుకున్నాం. చైత్ర శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు ప్రారంభించి 12 మాసాలు జరపాలని, 13వ మాసం పూర్తయ్యాక ఏం చెయ్యాలి, ఉద్యాపన అంటారు దాన్ని. 12 నెలలు అయ్యాక 13వ మాసం మళ్ళీ చైత్రమాసం వస్తుంది. ఆ 13వ మాసంలో నేతితో ఆవుని పూజించి ఆ ఆవుని దానం చేయాలి. ఈ ఆవు అందరికీ గోదానం చేసే శక్తి ఉంటుందా? అందుకని వెండి కానీ బంగారం కానీ, అది లేకపోతే మట్టితో కానీ, అది లేకపోతే రాతితో కానీ, అసలు ఏవి ఏవి మా వల్ల కావనుకున్న వాళ్ళు పూర్వం గోటితోటి తాటాకు మీద చిత్రీకరించి నఖచిత్రం వేసేవారట. మరీ దరిద్ర కొట్టువాడు పాప, ఇంట్లో ఎప్పుడు పొయ్యిలో పిల్లి లేవని దారిద్ర్యం ఉన్నవాడు వెండి గోవుని ఎక్కడ చేయిస్తాడు, బంగారపు గోవు ఎక్కడ చేయిస్తాడు? అందుకని నఖచిత్రం గోటితోటి ఆవుని దేని మీద, తాటి ఆకు మీద,